36వ అధ్యాయం. సాయి సర్వవ్యాపకత, ఆశీర్వాద సాఫల్యత. అన్ని చోట్ల ఉండగల సాయిబాబా శక్తి, ఆయన ఆశీర్వాదం ఫలద్రూపమవటం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడిచిన అధ్యాయంలో దొంగతనానికి సంబంధించిన ఓ అందమైన కథ చెప్తానని నేను మీకు మాటిచ్చాను. ఆ కథను వినటానికి మనసును ఏకాగ్రం చేయండి. ఇది కథ కాదు, మనసుకి సంతోష సుధా జలపాతాలనిచ్చే నీరు. ఇది త్రాగితే శ్రోతల దాహం మరింతగా పెరుగుతుంది. దాన్ని తీర్చటానికి మరో కథాప్రసూనం చెప్పబడుతుంది. అది వినటం వల్ల శ్రోతలకు సుఖం కలుగుతుంది. అలాంటి మనోరంజకమైన ఈ కథ సంసారంలోని శ్రమను, ఆది వ్యాధులను నివారిస్తుంది, సుఖావస్థను ప్రాప్తింపచేస్తుంది. తమకు శ్రేయస్సు కలిగించుకోవాలన్న ఇచ్చ ఉన్న అదృష్టవంతులు సాయి కథా నిరూపణను వినటానికి ఆదరపూర్వకంగా సిద్ధం కావాలి. మహాత్ముల మహిమకు పరిమితి లేదు, వారిని గురించి పూర్తిగా ఎవరూ వర్ణించలేరు. ఇక నాకు ఆ అర్హత ఎక్కడిది? ఆ విషయం నాకు బాగా తెలుసు. కాని వక్తకున్న ఈ పాటి అహంకారాన్ని కూడా సాయి తీసేశారు. దాన్ని తామే తీసుకుని ఆ చతురులైన సాయి ఎవరిచేతనైనా సరే తమ గుణసంపద గురించిన వర్ణనను భక్తులకు వినిపిస్తారు. పరమేశ్వరుడనే అనిర్వచనీయ మానస సరోవరంలో హాయిగా విహరించే సాయి అనే రాజహంస, హంసః సోహం అనే వృత్తికి చెందిన గంధరగోళంలో పడకుండా బ్రహ్మ అనే ముత్యాల మేతని తినాలన్న ఉత్సాహాన్ని, అత్యంత సాహసాన్ని కలిగి ఉంటుంది. ఎవరికి ఊరు పేరు లేవో, ఎవరి వద్ద అపరంపార వైభవం ఉందో, ఎవరు తమ కనుబొమ ముడితో అంటే దృష్టి విక్షేపంతో ఒక్క క్షణంలో నిరుపేదను రాజుగా చేయగలరు, ఆ తత్వజ్ఞాన అవతార పురుషుడు పేరు ప్రతిష్టలకి దూరంగా ఉండి అనేక రకాల సంఘటనలను సంభవింపజేసి స్వయంగా ప్రత్యక్ష అనుభవాన్ని పొంది ఉండటం వల్ల భక్తులకు పరమేశ్వరుని ప్రత్యక్ష దర్శనం కలిగిస్తారు. ఆయన కృపామృతాన్ని రుచి చూసిన వారికి వేర్వేరు రూపాలతో దర్శనమిస్తారు. అపూర్వమైన సంఘటనల రాగమాలికను అఖండంగా సృష్టిస్తారు. ఆయన గొప్ప మహాత్మ్యాన్ని గురించిన వర్ణన వినండి. ఆయన్ని ఏకాగ్రంగా చింతన చేస్తూ మనసులో దృఢ నిశ్చయాన్ని పెట్టుకుని ఆయన్ని ప్రేమతో స్తుతించి భజించేవారికాయన ఏ లోటు రానివ్వరు. వారిని చక్కగా సంరక్షిస్తారు. ఆయనకి తమ కథాసురభిళాలంటే ఎంతో ఇష్టం. అందుకే వాటిని నాకు సతతము గుర్తుకు తెప్పించి శ్రోతలను, వక్తను నిమిత్తమాత్రులుగా చేసి భక్తుల మనోరథాలను నెరవేరుస్తున్నారు. సాంసారిక వ్యవహారాలను త్యాగం చేసి పారమార్థికం వైపే సదా మనసుని, అంతఃకరణని నిలిపి చేతిలో చక్రాన్ని ధరించే శ్రీ విష్ణువుని, అంటే పరమేశ్వరుణ్ణి వశం చేసుకొని ఉండే ఆయన అనంత ప్రాణులను ఉద్ధరించారు. ఆయన పట్ల దేశీయులు, విదేశీయులు భక్తి కలిగి ఉంటారు. వారి భక్తి అనే జెండా ఎత్తుగా గగనసీమలో ఎగురుతుంది. ఆయన దీనులను, దుర్బలులను పిలిపించుకునేవారు, వారందరి మనోరథాలను నెరవేర్చేవారు. సరే, ఇప్పుడు ఆ పరమ పవిత్ర సాయి చరిత్రను శ్రద్ధగా వినండి. అప్పుడు ఆ వక్త శ్రోతల నోరు, చెవులు పూర్తిగా పాపం నుంచి ముక్తులవుతాయి. ఓసారి గోవాలో ఉండే ఇద్దరు వ్యక్తులు బాబా దర్శనానికొచ్చారు. వారిద్దరూ ఆయన దర్శనంతో ఆనందించి సాయి చరణాల పట్ల ఆకర్షితులైనారు. ఇద్దరూ కలిసే వచ్చినప్పటికీ సాయిబాబా ఒకరినే దక్షిణ అడిగారు. ఆయన అతనితో, నాకు 15 రూపాయలివ్వు అన్నారు. అతను ఆనందంగా ఇచ్చాడు. రెండో వ్యక్తి నుంచి ఏమీ కోరలేదు. అయినా అతను 35 రూపాయలిచ్చాడు. కానీ బాబా వాటిని వెంటనే తిరిగి అతనికే ఇచ్చేశారు. అందుకతనికి విస్మయం కలిగింది. అప్పుడు మాధవరావు దేశపాండే కూడా అక్కడే ఉన్నాడు. బాబా భేదభావాన్ని చూసి అతను బాబాని ఏమడిగాడో వినండి. బాబా, అదేంటలా చేశారు? ఇద్దరు మిత్రులు కలిసే వచ్చారు కదా, ఒకరిని దక్షిణ అడిగారు, రెండవ వారు స్వయంగా ఇచ్చినా తీసుకోకుండా తిరిగి వారికే ఇచ్చేశారు. మహాత్ముల దగ్గర ఈ భేదభావం ఎందుకు? ఒకరిని మీ అంతట మీరే అడిగారు, రెండో వారు సంతోషంగా ఇచ్చినప్పటికీ దాన్ని తిరిగి అతనికిచ్చి అతన్ని నిరాశపరిచారు. కొద్దిపాటి డబ్బు పట్ల ప్రీతిని చూపించటం, ఎక్కువ డబ్బు పట్ల ఉదాసీనత. నేనే గనక మీ స్థానంలో ఉండి ఉంటే అలా చేసి ఉండేవాణ్ణి కాదు. దానికి బాబా ఇలా సమాధానమిచ్చారు, శ్యామ, నీకు తెలీదు నేనెవరి వద్ద ఏమీ తీసుకోను. ఈ మసీదు తల్లికి రుణంగా రావలసిన డబ్బుని మాత్రమే భక్తుల నుంచి అడిగి తీసుకుంటాను. అదిచ్చేవాడు రుణ విముక్తుడవుతాడు. నాకు ఇల్లుందా, సంసారముందా, నాకు డబ్బవసరమే ఉంది. నేనైతే అన్ని రకాలుగా నిశ్చింతగా ఉన్నాను. రుణము, శత్రుత్వము, హత్య, వాటి నుంచి ఎవరూ ఎన్నటికీ తప్పించుకోలేరు. దాని ఫలితం ఈ జన్మలో కాకపోతే రాబోయే జన్మలోనైనా అనుభవించవలసి వస్తుంది. జనులు తమ అవసరాలు తీరటానికి దేవతలకి మొక్కుకుంటారు. ఆ తర్వాత మర్చిపోతారు. ఆ తరువాత వారిని దాన్నుంచి విడిపించటానికి నేను బాధపడవలసి ఉంటుంది. మీకు దీన్ని గురించి చింత లేదు. అవసరమైనప్పుడు మీరు ఎంతో నమ్రతతో విన్నవించుకుంటారు, తర్వాత మర్చిపోతారు. నా భక్తుల్లో రుణశేషం లేని వాళ్ల మీద నాకు ఎంతో ప్రేమ ఉంటుంది. మొదట్లో ఈ వ్యక్తి దరిద్రుడు, అందుకే మొదటి జీతం రాగానే దాన్ని దేవుడి కర్పిస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్లు అతనికి 15 రూపాయల జీతం లభించింది. కానీ మొక్కుని మర్చిపోయాడు. తరువాత 15 కాస్త 30 రూపాయలైంది. అది 60గాను, 60 100గాను, ఆ తర్వాత దానికి రెట్టింపుగాను, అలా 4 ఇంతలుగా జీతం పెరిగింది. మొక్కు గురించి విస్మరణ కూడా అలాగే పెరిగిపోయింది. అలా పెరుగుతూ పెరుగుతూ అతని జీతం 700 రూపాయలైంది. కర్మవశాత్తు ఈరోజు అతనిక్కడికొచ్చాడు. అందుకని దక్షిణ నిమిత్తంతో 15 రూపాయలు నేనతన్నడిగి తీసుకున్నాను. ఇప్పుడు 2వ కథ విను. ఓసారి నేను సముద్రతీరాన తిరుగుతున్నప్పుడు నాకు పెద్ద భవనం కనిపించింది. దాని అరుగుమీదకు వెళ్ళి కూచున్నాను నేను. ఆ భవన యజమాని బ్రాహ్మణుడు, కులీనుడు, గొప్ప ధనవంతుడు. అతను నన్నెంతో ప్రేమపూర్వకంగా స్వాగతించాడు. నాకు కడుపు నిండా సుష్టుగా భోజనం పెట్టి నీరిచ్చాడు. అప్పుడు అక్కడే ఓ అలమారా దగ్గర ఇంట్లో గోడలో ఖాళీ స్థలం పెట్టి అందులో పలకలు అమర్చి దానికి తలుపులు పెట్టిన బీరువ. స్వచ్ఛంగా, సుందరంగా ఉన్న ఓ ప్రత్యేకమైన స్థలాన్ని నిద్రించటానికిచ్చాడు నాకు. నాకు నిద్రపట్టింది. నేను గాఢంగా నిద్రపోవటం చూసి అతను రాతిని పక్కకు నెట్టి గోడ పగలగొట్టి నాకు తెలియకుండా నా జేబు కూడా కత్తిరించి నన్ను పూర్తిగా దోచుకున్నాడు. నిద్రలేచిన తరువాత జరిగిన విషయం తెలియగానే నేను ఏడవటం మొదలుపెట్టాను. 30,000 రూపాయలు పోవటంతో మనసుకెంతో దుఃఖం కలిగింది. అవన్నీ నోట్లు. అలా అకస్మాత్తుగా నష్టం కలిగినందుకు నా హృదయం బద్దలైంది. పైగా ఆ బ్రాహ్మణుడు నాకు ధైర్యం చెప్పసాగాడు. నాకు అన్నము, నీళ్లు హితవు తప్పాయి. దీనున్నై నేను అక్కడే అరుగుమీద అలా కూచుండిపోయాను. 15వ రోజు గడిచిపోతుండగా ఓ ఫకీరు దారిన తిరుగుతూ తిరుగుతూ ఆధ్యాత్మిక విషయాల గురించి ఉర్దూ భాషలో పద్యాలు చదువుతూ హఠాత్తుగా అక్కడికొచ్చాడు. నేను ఏడవటం చూసి అతను నేను దుఃఖించటానికి కారణమేమిటని అడిగాడు. నేను కూడా అతనికంతా చెప్పాను. దానికి అతనిలా అన్నాడు, నేను చెప్పినట్లు చేస్తే ఈ దుఃఖము నివారించబడుతుంది. నీకో ఫకీరు గురించి చెప్తాను. ఆయన చిరునామా ఇస్తాను. ఆయనకి నువ్వు శరణు వెళ్ళు. ఆయన నీకు నీ ధనాన్ని తిరిగి ప్రాప్తింపచేస్తారు. అయితే నేను చెప్పిన నియమాన్ని నీవు పాటించవలసి ఉంటుంది. నీవు కోరుకున్న ధనం తిరిగి నీకు లభించే వరకు ఆహారంలో నీకిష్టమైన పదార్థాన్ని తినటం మానెయ్యి. అప్పుడు నీ పని నెరవేరుతుంది. అలా ఆ ఫకీరు నన్ను కలిశాడు. నా డబ్బు నాకు తిరిగి లభించింది. అప్పుడు ఆ భవనం నుంచి వచ్చేశాను. మునుపటిలాగే సముద్రతీరానికి వచ్చాను. దారి వెంట నడుస్తూ నడుస్తుంటే ఓ నావ కనిపించింది. కానీ అందులోకి నాకు ప్రవేశం లభించలేదు. అప్పుడు మంచి మనసున్న సిపాయి కలిసి నాకు నౌకలో చోటిచ్చాడు. అదృష్టమనే గాలి అనుకూలంగా వీచింది. ఆ నౌక అవతలి తీరానికి చేరుకుంది. నేను బండిలో కూర్చుని ఇంటికి తిరిగొచ్చాను. అప్పుడీ మసీదు తల్లి ఈ కళ్లకు కనిపించింది. ఇక్కడ బాబా కథ పూర్తయింది. అప్పుడు, ఈ అతిథులను మీ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టు అని శ్యామాకి ఆజ్ఞ ఇచ్చారాయన. తరువాత వాళ్లకి పళ్ళాల్లో భోజనం వడ్డించినప్పుడు మాధవరావుకి వాళ్లని అసలు సంగతేమిటో అడగాలని ఆసక్తి కలిగి అతను అతిథులనిలా అడిగాడు. బాబా చెప్పిన కథ మీకు అర్థమైందా? బ్రాహ్మణుడేమిటి, భవనమేమిటి? ఈయన జీవితమంతా చెట్టు కిందే గడిచింది. దొంగలు దోచుకుపోయేంత సంపత్తి ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నాకేమనిపిస్తోందంటే, బాబా చెప్పిన కథంతా మీకు సంబంధించి ఇదివరకెప్పుడో జరిగిందేనని, మీకు విశ్వాసం కలగాలని ఆయన మీరు రాగానే అది చెప్పటం మొదలెట్టి ఉండొచ్చు. దానిక అతిథులు గొంతు పూడుకుపోగా ఇలా అన్నారు. సాయిబాబా సర్వజ్ఞులు. రాగద్వేషాలు, లాభనష్టాల లాంటి పరస్పర విరుద్ధ వికారాల నుంచి అలిప్తంగాను, జీవాత్మ పరమాత్మ ఒకటే అన్న స్థితిలోనూ ఉండే విభజింపబడరాని, సర్వత్రా వ్యాపించి ఉండే పరబ్రహ్మ అవతారమే వారు. ఆయన ఇప్పుడు చెప్పిన కథలోని ప్రతి అక్షరము మాకు సంబంధించినదే. ఇదిగో, ఈ చక్కటి భోజనం పూర్తయ్యాక అదంతా వివరంగా మీకు చెప్తాం. బాబా చెప్పినవన్నీ జరిగాయి, కానీ ఆయనకి మేము ఎవరమో తెలియదు కదా. వారికి విషయాలన్నీ ఎలా తెలిసాయి? ఇదంతా తమాషాగా ఉందే. సరే. భోజనమయ్యాక మాధవరావుతో పాటు తాంబూలం నములుతూ అతిథులు కథ చెప్పటం మొదలెట్టారు. ఆ ఇద్దరిలో ఓ అతిథి ఇలా అన్నాడు. పర్వత ప్రాంతం, సహ్యాది పర్వత ప్రాంతంలోని ప్రదేశం నా స్వగ్రామం. కానీ ఉదర నిర్వహణ కోసం సముద్రతీరంతో సంబంధం ఏర్పడింది. అందుకని గోవా వెళ్ళాను. ఉద్యోగం సంపాదించాలని దానికోసం దత్తపూజ చేశాను. ఎంతో పూజ్యభావంతో ఆయనకి నేను మొక్కుకున్నాను. దేవా, కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేయటం నాకు తప్పనిసరి. దాన్ని నాకు లభించేలా చేయండి. నేను మీ చరణాలను శరణమన్నాను. ఈరోజు నుంచి కొద్ది రోజుల్లో మీరు నా కోరిక తీరిస్తే మొదటి నెలలో నాకు ప్రాప్తించినదంతా మీకు అర్పిస్తాను. దైవయోగంతో దత్తుడు ప్రసన్నులైనారు. కొద్ది రోజుల్లోనే నా మొక్కు ఫలించింది. మొదట్లో నాకు 15 రూపాయల జీతం లభించేది. తరువాత సాయిబాబా చెప్పినట్లుగానే అది పెరిగింది. నేను మొక్కును పూర్తిగా మరిచిపోయాను. దాన్ని రకంగా బాబా నాకు గుర్తు తెప్పించారు. ఆయన దక్షిణ తీసుకుంటారని కొందరికి అనిపిస్తుందేమో, కానీ అది దక్షిణ కాదు. ఆయన నన్ను రుణం నుంచి బయటపడేశారు. ఎంతో కాలం గడిచిపోయిన నా పాత మొక్కుని గుర్తు తెప్పించారు. తాత్పర్యం చెప్పాలంటే, సాయిబాబా ఎవరి నుంచి డబ్బు యాచించరు. తమ భక్తులని కూడా యాచించనివ్వరు. డబ్బుని వారెప్పుడూ అనర్థంగానే భావించేవారు. భక్తులని కూడా ఆ మోహంలో పడనిచ్చేవారు కాదు. మహిళ్సాపతి లాంటి భక్తుడు సదా బాబా చరణాల పట్ల ఆసక్తుడై ఉండేవాడు. అతనెంతో కష్టంతో తన జీవితాన్ని గడుపుకునేవాడు. కానీ బాబా అతన్ని డబ్బు కూడబెట్టనిచ్చేవారు కాదు. దక్షిణ నిమిత్తం తమకు వచ్చిన డబ్బును స్వయంగా సాయి ఎన్నోసార్లు భక్తులకు పంచేసేవారు. కానీ అందులో ఒక్క గవ్వైనా ఎన్నడూ కష్టాల కార్చిచ్చులో కాలిపోతూ కాలం గడిపే మహిళ్సాపతికిచ్చేవారు కారు. మహిళ్సాపతి కూడా ఎవరి దగ్గర చేయి చాచని అభిమాన ధనుడు. సాయి ఎంతో ఉదారుడైనప్పటికీ అతను యాచనకై ఎన్నడూ కూడా ఆయన ముందు చేయి చాచలేదు. తన ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయినప్పటికీ అతనికి గొప్ప వైరాగ్యం ఉండటం వల్ల ఉన్నంతలోనే సంతృప్తిగా జీవిస్తూ ఆ పేదరికపు కష్టాన్ని చెక్కు చెదరని సహనంతో ఆనందంగా సహిస్తుండేవాడు. ఓసారి హంసరాజు అనే పేరుగల దయాపరుడైన వ్యాపారి మనసులో మహిల్సాపతికి ఎంతో కొంత డబ్బు ఇవ్వాలనిపించింది. మహిల్సాపతి నిరుపేద సంసారాన్ని చూసి అతనికి ఏదో ఒక ఉపకారం చేయాలని, ఏదో రకంగా అతనికి సాయం చేయాలన్న మంచి ఆలోచన హంసరాజుకి వచ్చింది. మహిల్సాపతి నికృష్టమైన దారిద్ర్యావస్థలో మొల్లోతు కూరుకుపోయి ఉన్నప్పటికీ అతనికి ఎవరైనా ఏదైనా ఇవ్వపోతే అది కూడా సాయిబాబాకి నచ్చేది కాదు. తమ భక్తులు ద్రవ్యం పట్ల అనాసక్తులుగా ఉండటమే ఆయనకి నచ్చేది. అప్పుడు ఆ వ్యాపారి ఏం చేశాడు? భక్త మహిల్సాపతి పట్ల అతని మనసులో అంతులేని జాలి కలిగింది. అతను వారిద్దరూ కూడా దర్బారులో ఉన్నప్పుడు మహిల్సాపతి చేతిలో కొంత డబ్బు పెట్టాడు. కానీ మహిల్సాపతి ఎంతో నమ్రతతో దాన్ని తిరిగి అతనికిచ్చేసి ఇలా అన్నాడు, సాయిబాబా అనుమతి లేకుండా నేనిది తీసుకోలేను. అతను డబ్బునుపాసించేవాడు కాదు, పారమార్థికం కోసం పాకులాడేవాడు. కాయ వాచ గుండెల నిండా ప్రేమ సుధలను నింపుకుని ఏ రకమైన స్వార్థమూ లేకుండా సాయి చరణాల్లో లీనమై ఉండేవాడు. హంసరాజప్పుడు సాయికి మహిల్సాపతిని ఆ డబ్బు తీసుకొమ్మని ఆజ్ఞాపించటానికి విన్నపంచేశాడు. కానీ సాయిబాబా మహిల్సాపతిని అందులో ఒక్క పైసా కూడా ముట్టనివ్వక ఇలా అన్నారు, నా భక్తులు డబ్బు మోహంలో పడరు, డబ్బు వల్ల వచ్చే వైభవంలో చిక్కుకోరు. తరువాత రెండో అతిథి ఇలా అన్నాడు, నాకు కూడా అర్థమైంది, జరిగిన సంగతంతా నేను మీకు చెప్తాను, వినండి, వింటే మీకు ఆనందం కలుగుతుంది. 35 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్న బ్రాహ్మణుడొకడు ఎంతో నిజాయితీగా విశ్వాసంగా ఉండేవాడు. దురదృష్టవశాత్తు అతని బుద్ధి భ్రష్టుపట్టింది. అతను నేను కూడబెట్టుకున్న డబ్బుని దోచుకున్నాడు. మా ఇంట్లో గోడకి ఓ అలమారా అమర్చబడి ఉంది. అక్కడి రాయిని మెల్లగా తొలగించి ఎవరికీ తెలియకుండా అతను దానికి కన్నం చేశాడు. బాబా ఇంతకుముందు చెప్పిన ఆ అలమరకు అతను కన్నం చేశాడు. అందరినీ నిద్రపోనిచ్చి అతను గోడలోని రాయిని తీసేశాడు. తరువాత బాబా అన్నట్లు అందులో ఉన్న డబ్బుని దొంగిలించాడు. అది పచ్చి నిజం. అక్కడున్న నోట్ల కట్టలు మొత్తం 30,000 రూపాయలు. మరి అది బాబాకెలా తెలుసు? ఎంతో శ్రమించి కూడబెట్టిన డబ్బు పోవటంతో నేను రాత్రింబవళ్ళు ఏడుస్తుండిపోయాను. వెతికి వెతికి అలసిపోయాను. ఏం చేయాలో తోచలేదు. అలా 15 రోజులు విచారంలో మునిగిపోయాను. దానిలోంచి బయటపడే ఉపాయమేమీ కనిపించలేదు. ఓ రోజు ఎంతో ఖిన్నుడినై నేను అరుగుమీద కూచుని ఉన్నప్పుడు ఒక ఫకీరు దారిలో పద్యాలు చదువుతూ ఉన్నాడు. నా ముఖం విచారగ్రస్తంగా ఉండడం చూసి నా దుఃఖానికి కారణమడిగాడు నన్ను. నేను విషయం చెప్పేసరికి దానికతను నివారణోపాయం చెప్పాడు. కోపర్గాన్ తాలూకాలో షిరిడి అనే పేరుగల గ్రామంలో సాయి అని ఓ అవలియా ఉన్నారు. ఆయనకి నీవు మొక్కుకో. ఆహారంలో నీకిష్టమైన పదార్థాన్ని తినటం మానేయి. ఆ అవలియాకి మనస్ఫూర్తిగా మీ దర్శనమయ్యే వరకు నేనీ పదార్థం తినను అని చెప్పుకో. ఫకీరు నాకలా చెప్పగానే నేను వెంటనే ఆ పదార్థాన్ని తినటం మానేశాను. బాబా, దొంగిలించబడ్డ నా డబ్బు దొరికి మీ దర్శనం అయినప్పుడే నేనా పదార్థాన్ని తింటాను అని మొక్కుకున్నాను. 15 రోజులు గడిచాక మరి ఆ బ్రాహ్మణుని మనసుకేమనిపించిందో ఏమో కాని అతను స్వయంగా వచ్చి నా డబ్బు నాకిచ్చేసి ఇలా అన్నాడు, నా బుద్ధి చెలించింది, అందుకే నేనిలా చేశాను. మీ పాదాలపై నేను తల ఉంచుతున్నాను, నన్ను క్షమించండి. సరే, తరువాత అంతా చక్కబడింది. సాయిని దర్శించుకోవాలని ఆసక్తి కలిగింది. ఆ కోరిక కూడా ఈరోజు తీరింది. ఈ అదృష్టానికి నిజంగా నేను ధన్యుణ్ణి. కష్టాల్లో నా అరుగుమీద నేను దుఃఖంతో ఖిన్నుడినై కూచుని ఉన్నప్పుడు నన్ను ఓదార్చటానికి వచ్చినతను మళ్ళీ నాకు కనిపించలేదు. నాపై కరుణతో నాకు సాయి గురించి చెప్పి వేలు పెట్టి నాకు షిరిడీదోవ చూపించినతను మళ్ళీ నన్ను కలవనేలేదు. నోరారా అదే పనిగా పద్యాలు పాడుతూ వచ్చి చివరికి నా చేత ముక్కించి నాతో అనుకోకుండా అనుబంధం ఏర్పరచుకున్న ఆ ఫకీరుని మళ్ళీ కలవనేలేదు. ఆ ఫకీరు నిజంగా మీ సాయి అవలియానే. మాకు తమ దర్శనలాభం కలిగించటానికి ఆయన ఎంతో ఉత్సాహపడ్డారు. సాధారణంగా ఎవరికైనా కోరిక ఉంటేనే మహాత్ముల దర్శనం కలుగుతుంది. నాకు సాయిబాబాని చూడాలని కోరిక కూడా లేదు. కానీ మొదట ఆ ఫకీరే నా డబ్బు తిరిగి నాకు లభింపచేయటం కోసం దర్శనం చేసుకోవటానికి నన్ను ప్రవృత్తం చేశారు. తమకి మొక్కుకోవటం వల్ల అసలు ఎలాంటి ప్రయత్నమూ చేయకుండానే నా డబ్బు నాకు తిరిగి లభించాలనుకునేవారు నా నుంచి 35 రూపాయలు తీసుకోవాలన్న లోభంలో పడతారా? అలా ఎన్నటికీ జరగదు. పైగా మా శ్రేయస్సు కోసం, అజ్ఞానులమైన మమ్మల్ని పారమార్థికం వైపు తిప్పటం కోసం సదా శ్రమించే సాయి దీన్ని నిమిత్తంగా చేసుకుని మమ్మల్ని చక్కగా దారిలోకి తెచ్చారు. ఆయన అవతరించిందే అందుకు. లేకపోతే భక్తిహీనులము పామరులము అయిన మేము ఈ సంసారం నుంచి ఎలా గట్టెక్కగలం? ఒక్క క్షణం దీన్ని ఆలోచించండి. సరే, పోయిన డబ్బు దొరికినందుకు నాకెంతో ఆనందం కలిగింది. మొక్కు గురించి నేను మర్చిపోయాను. డబ్బు లోభం నిజంగా అనర్థదాయకం. తరువాత ఓ రోజు కులాబాకి చెందిన మహారాష్ట్ర పశ్చిమ తీరంలోని ప్రస్తుతపు రాయగఢ్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండే నేనోసారి కలలో సాయిని చూశాను. అలాగే షిరిడీకి బయలుదేరాను. నౌకలో ఎక్కవద్దని అభ్యంతర పెట్టినా గాని ఒక సిపాయి చేసిన ప్రయత్నంతో ప్రయాణంలోని కష్టం తప్పిపోయింది అని సాయి సమర్థులు తమ ప్రయాణాన్ని గురించి చెప్పినదంతా ఎంతో నిజం. కానీ ఇవన్నీ వాస్తవానికి నాకు కలిగిన ఇబ్బందులే. నౌకలో ఎక్కేందుకు నన్ను అనుమతించమని నిజంగానే ఎవరో ఒక సిపాయి నా గురించి విన్నపం చేశాడు. మొదట్లో నౌకలోని అధికారి నన్ను ఎక్కనివ్వలేదు. కానీ తరువాత నౌకలో నాకు చోటిచ్చి ఆదరించాడు. ఆ సిపాయి కూడా నాకు తెలియనివాడే. కానీ అతను వారితో నాకితను తెలుసు అని చెప్పాడు. దాంతో నన్నెవ్వరూ అడ్డగించలేదు. నేను నౌకలో ఎక్కి కూర్చున్నాను. అలా ఆ నౌకకి సిపాయికి చెందిన వృత్తాంతమంతా నా విషయంలోనే జరిగింది. వీటిని సాయి తమకి జరిగినట్లు చెప్పారు. ఈ అద్భుతాన్ని చూసి నా బుద్ధి స్తబ్ధంగా అయింది. సాయి ఇక్కడ ఎలా ఉన్నారో అదే విధంగా అన్ని చోట్ల నిండి ఉన్నారు అనిపించింది. ఆయన లేని ఖాళీ స్థలం ఒక్క అణువంతైనా లేదు. మాకు అనుభవాన్నిచ్చినట్లే ఆయన అందరికీ ఇస్తుంటారనిపించింది. మేమెవరం, ఎక్కడుంటాం, అయినా మా అదృష్టం ఎంత గొప్పదంటే ఆయన మమ్మల్ని పట్టుకొచ్చి లాక్కొచ్చి సరైన దారిలో పెట్టారు. నా డబ్బు దోపిడీ అవటమేమిటి, నేను మొక్కుకోవటమేమిటి, అసలు ఈ మొక్కెంత అద్భుతం, ఆ డబ్బు కూడా అప్రయత్నంగా దొరకటం, మేము అర్థం చేసుకోలేని అదృష్టమిది. ఎవరి దర్శనం ఇంతకుముందెన్నడూ కాలేదో, చింతనా జరగలేదో, పేరైనా వినలేదో, అలాంటి ఆయన మమ్మల్ని గుర్తుంచుకోవటం ఎంత విచిత్రం. సంవత్సరాల తరబడి ఆయన సాన్నిధ్యంలో ఉండి రాత్రింబవళ్ళు తత్పరతతో సేవించే భగవద్భక్తులు ధన్యులు. ఎవరితో కలిసి సాయి ఆడుకుంటారో, నవ్వుతారో, కూచుంటారో, మాట్లాడతారో, నడుస్తారో, తింటారో, నిద్రిస్తారో, కోపిస్తారో, వారందరి అదృష్టం గొప్పది. మీరెంతో అదృష్టవంతులనిపిస్తుంది. మీ పుణ్యం వల్లే మీరు మానవదేహాన్ని ధరింపచేసి ఈ మూర్తిని ఇక్కడికి రప్పించుకున్నారు. ఎన్నో జన్మల పుణ్యం వల్ల మాకీ షిరిడీ లభించింది. శ్రీ సాయి దర్శనయాత్ర కోసం సర్వస్వాన్ని దిగతుడిచి ఇవ్వాలి లేదా ఖర్చు పెట్టాలన్న కోరిక కలిగింది. సాయి మహారాజు స్వయంగా సాత్విక అవతార పురుషులు. ఆయన ఆచరణ ఎంతో గొప్ప విష్ణుభక్తుడి ఆచరణలా ఉంటుంది. ఆయన నిజంగా జ్ఞానమనే వృక్షానికి అంకురమే. ఆయన చైతన్యమే. అంటే శుద్ధ జ్ఞానమనే ఆకాశంలో ప్రచండ కాంతులతో శోభించే సూర్యుడే. సరే, మేం చేసుకున్న పుణ్యం వల్లే మాకీ మసీదు తల్లి కలిసింది. మా ముక్కుని తీర్పించి మా చేత ఆయన తమ దర్శనం చేయించుకున్నారు. మాకు మా దత్తుడు ఈయనే. ఆయనే ఈ నియమాన్ని పాలించమని చెప్పారు. ఈయనే నన్ను నౌకలో కూర్చోపెట్టి షిరిడీ దర్శనానికి తెచ్చారు. ఈ ప్రకారంగా సాయిబాబా తమ సర్వవ్యాపకతను, సర్వాంతర్యామిత్వాన్ని, సర్వసాక్షిమత్వాన్ని గురించిన జ్ఞానాన్ని మాకిచ్చారు. సుధలను పొంగించు మమతల దరహాసాలొలికించే ఆయన మోముని చూసి మనసు ఆనంద మకరందంలో మునకలు వేస్తోంది. సంసార దుఃఖం మర్చిపోయాం. పారమార్థికాన్ని సాధించాలన్న ఉల్లాసం ఉరకలు వేస్తూ బయటకు ఉప్పొంగుతోంది. విధివశాత్తు జరగవలసిందే జరుగుతుందని మనసులో దృఢనిశ్చయం కలుగుగాక. సాయి చరణాల్లో అఖండంగా ప్రీతి కలుగుగాక. ఆయన మూర్తి కళ్ల ముందు సదా కనిపించుగాక. సాయిబాబా లీలలు లోతైనవి, అగమ్యమైనవి. ఆయన చేసే ఉపకారానికి పరిమితే లేదు. ఆ దయామృత సాగరులు సాయిబాబాకి దేహాన్నే దిగదుడిచి ఇవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు రెండవ కథను ఓ క్షణంపాటు జాగ్రత్తగా వినండి. సాయిబాబా అధరాల నుంచి జాలువారే అక్షరాలంటే ఎన్నటికీ అనృతం కాని నిశ్చయపూర్వకంగా బ్రహ్మదేవుడు రాసిన భవిష్యవాణి. షోలాపూర్లో ఉండే సఖారాం ఔరంగాబాద్కర్ భార్య పుత్రసంతానం మీదున్న తీవ్ర కోరికతో షిరిడీ వచ్చింది. సాయిబాబా పతిత పావనులు, మహాత్ములు అన్న ఆయన మహనీయ చరిత్రను విని సవతి కొడుకును వెంట తీసుకుని ఆ స్త్రీ బాబా పవిత్ర దర్శనానికి వచ్చింది. పెళ్ళై 27 సంవత్సరాలైనా నెల నెలా దూరంగా కూర్చోవటమే కాని పిల్లలు కలిగే చిహ్నాలు మాత్రం కనిపించలేదు. దేవీదేవతలకి మొక్కి మొక్కి ఆమె అలసిపోయింది. మనసులో నిరాశ చీకట్లు ముసురుకొన్నాయి. అలా ఆ ముత్తైదువు మనసులో బాబాని దర్శించాలన్న కోరిక పెట్టుకుని షిరిడీ వచ్చింది. ఆమె మనసులో ఓ ఆలోచన వచ్చింది. బాబా ఎప్పుడూ భక్తులతో కలిసి ఉంటారు. నేనాయన్ని ఒంటరిగా ఎలా కలవటం, నా మనసులోని మాటను ఆయనతో ఎలా చెప్పటం అని ఆమె ఎంతో బాధపడింది. మసీదు తెరిచే ఉంటుంది, సభామంటపం కూడా తెరిచే ఉంటుంది. బాబా చుట్టూ ఎప్పుడూ భక్త బృందం పోగై ఉంటుంది. నా కలతను ఆయన చెవిన వేయటం నాకు చచ్చినా కుదరదు. ఆమె విశ్వనాథం అనే పేరుగల ఆమె సవితి కొడుకు అక్కడే బాబాని సేవిస్తూ 2 నెలలుండిపోయారు. ఓసారి బాబా వద్ద విశ్వనాథం కానీ ఇతర భక్తులెవరూ కానీ లేకుండా చూసి మనసులో కోరిక పెట్టుకున్న ఆ స్త్రీ మాధవరావుకి ఏమని విన్నపంచేసిందో వినండి. మీరు సరైన సమయం చూసి నా మనసులో ఉన్న కోరికను బాబా చెవిన వేయండి. అది కూడా బాబా ఒక్కరే ఉన్నప్పుడు, భక్తులెవ్వరూ అక్కడ లేనప్పుడు మాత్రమే. ఎవరూ వినకుండా ఆయనకు చటుక్కుని చెప్పండి. దానికి మాధవరావు ఇలా సమాధానమిచ్చాడు. మసీదు ఖాళీగా ఎప్పుడూ ఉండదు. దర్శనం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సాయి దర్బారు తెరిచే ఉంటుంది. అక్కడ ఎవరినీ ఎవరూ ఆపరు. అలాగే నీకొకటి చెప్తున్నాను, నా మాటలు బాగా గుర్తుంచుకో. ప్రయత్నం చేసే బాధ్యత నాది. దాన్ని నెరవేర్చవలసినది మాత్రం ఆ మంగళధామందే. సమస్త శుభాలు లేదా కళ్యాణకరమైన విషయాలకు వసతి స్థానం అంటే పరమాత్మ. చివరికి సుఖశాంతులనిచ్చేది ఆయనే, చింతలను నశింపచేసేది ఆయనే. నీవు మాత్రం చేతిలో ఓ కొబ్బరికాయ, అగరొత్తి తీసుకుని బాబా భోజనానికి కూర్చునే సమయంలో సభామండపంలో నేల మీద కూర్చో. భోజనమయ్యాక బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు చూసి నేను నీకు సైగ చేస్తాను. అప్పుడు నీవు పైకిరా. సరే. అలా చేస్తూ చేస్తుండగా ఓ రోజు అదృష్టవశాత్తు దైవం అనుకూలించే సమయం వచ్చింది. ఓ రోజు సాయి భోజనం అయిపోయాక అనుకోకుండా ఆ అవకాశం వచ్చింది. సాయిబాబా తమ చేతులు కడుక్కున్న తర్వాత మాధవరావు బట్టతో ఆయన చేతులు తుడుస్తున్నప్పుడు బాబా ప్రశాంత చిత్తంతో ఏం చేశారో చూడండి. ప్రేమతో ఉల్లాసంగా ఆయన మాధవరావు బుగ్గగిల్లారు. అప్పుడు ఆ దైవానికి, భక్తుడికి మధ్య జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి. మాధవరావు వినయశీలి. కానీ అతను కోపమొచ్చినట్లు నటిస్తూ బాబాతో పరిహాసంగా ఇలా అన్నాడు, ఈ లక్షణం మంచిదేనంటారా? తీవ్రంగా ఇలా బుగ్గగిల్లుతూ చిలిపిగా ప్రవర్తించే దైవం మాకొద్దు. నేనేమైనా మీకంత పరువు తక్కువ పనిచేశానా? మన చనువుకి ఫలితం ఇదేనా? దానికి బాబా ఇలా సమాధానమిచ్చారు, గడిచిన 72 జన్మల్లో నేను నీ మీద ఎప్పుడైనా చేయి వేశానా? గుర్తు చేసి చూసుకో. దానికి మాధవరావు, మాకెప్పుడు కొత్త కొత్త మిఠాయిలను తినిపించే దైవం కావాలి. మాకు మీ నుంచి గౌరవ మర్యాదలు అవసరం లేదు. స్వర్గంలోని విమానం కూడా అక్కర్లేదు. మీ పాదాల పట్ల కృతజ్ఞతను జాగృతం చేసి ఉంచండి. ఆదానమే మాకివ్వండి అన్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, దానికోసమే నేనిక్కడికొచ్చాను. మీ చేత అవి తినిపిస్తూ తినిపిస్తూ నా మనసులో మీ పట్ల ప్రేమ ఉత్పన్నమైంది. ఇంత అయి బాబా కటకటాల దగ్గర తమ ఆసనంలోకి వెళ్ళి కూర్చున్నాక మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు. తన పని కోసం సిద్ధంగా ఉన్న ఆమె వెంటనే లేచి హడావుడిగా మెట్లెక్కి బాబా ముందు వినయపూర్వకంగా వంగి నిలబడింది. వెంటనే ఆయనకు కొబ్బరికాయ సమర్పించి పాదాలకు నమస్కరించింది. బాబా ఆ కొబ్బరికాయను తమ చేత్తో తీవ్రంగా కటకటాలకేసి కొట్టి ఇలా అన్నారు, శ్యామ, ఈ కొబ్బరికాయ బాగా శబ్దం చేస్తోంది, అది ఏమనదలుచుకుందంటావు? శ్యామ వెంటనే అవకాశం చూసుకుని బాబాతో ఏమన్నాడో వినండి. తన కడుపులో ఇలాంటి శబ్దం రావాలని ఈ స్త్రీ మనసులో ఉంది, దాన్ని అలాగే జరగనీయండి. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ పాదాల్లో ఈమె మనసుని అఖండంగా నిలపండి. మీరు ఈమె వైపు కృపాదృష్టితో చూడండి. ఆ కొబ్బరికాయను ఈమె ఒడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో ఈమె కడుపున పిల్లలు పుట్టనీయండి. దానికి బాబా, ఏమిటి, కొబ్బరికాయతో పిల్లలు పుడతారా? నీ పిచ్చిగాని అలా ఎలా అవుతుంది? జనులకి నిజంగా పిచ్చి పట్టింది అన్నారు. అప్పుడు శ్యామ ఇలా అన్నాడు, మీ మాటల్లోని ప్రీతి నాకు తెలుసు. మీ అమూల్య పలుకులతో ఏ ప్రయాస లేకుండా అపరిమితంగా సంతతి కలుగుతుంది. కానీ ఇప్పుడు మీరు భేదభావం పెట్టుకొని నిజమైన ఆశీస్సులు ఇవ్వటం లేదు, ఊరికే వాదిస్తూ కూర్చున్నారు. ఈమెకి కొబ్బరికాయని ప్రసాదంగా ఇవ్వండి అన్నాడతను. బాబా, కొబ్బరికాయ పగలుగొట్టు అన్నారు. అందుకు శ్యామ, ఒళ్ళో వేయండి అన్నాడు. అలా వారిద్దరూ ఎంతగానో వాదించుకున్న తర్వాత చివరికి బాబా తమ ఓటమిని ఒప్పుకుని ఇలా అన్నారు, పిల్లలు పుడతారులే. శ్యామ, అదెప్పుడో చెప్పండి అన్నాడు. దానికి బాబా, 12 నెలల తర్వాత అన్నారు. ఆయన అలా అని అనటంతోనే శ్యామ కొబ్బరికాయను వెంటనే కొట్టేశాడు. ఆ చిప్పను వారిద్దరూ తిన్నారు. మిగిలిన చిప్పను ఆ స్త్రీకిచ్చారు. తరువాత మాధవరావు ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, ఈ మాటలకు నీవే సాక్షివి. ఈరోజుకి సరిగ్గా 12 నెలలు నిండకుండానే నీ కడుపున బిడ్డ పుట్టకపోతే ఏం చేస్తానో విను. ఇలాగే ఓ కొబ్బరికాయ ఈయన నెత్తిమీద కొట్టి ఈ దేవుణ్ణి మసీదు నుంచి నేను బయటకు వెళ్లగొట్టకపోతే మాధవరావు అనే నా పేరు మార్చుకుంటాను. ఇలాంటి దేవుణ్ణి నేను మసీదులో ఉండనివ్వను. నిజంగా చెప్తున్నాను, బాబా మాటలు సరైన సమయంలో నిశ్చయంగా అనుభవంలోకొస్తాయి, దీన్ని నమ్ము అని మాట లభించగానే ఆ స్త్రీ మనసుకి సుఖ సంతృప్తులు కలిగాయి. బాబా చరణాలపై సాష్టాంగపడి ప్రశాంత చిత్తంతో ఆమె తన ఊరికి వెళ్ళిపోయింది. తన శ్యామ ఎప్పుడూ తన పట్ల అనురక్తుడై ఉంటాడు గనక తమ భక్తుడి మాటను నిలబెట్టడం కోసం ప్రేమకు బంధించబడ్డ సాయినాథునికి కొద్దిగా కూడా కోపం కలగలేదు. భక్తులన్న మాటలను నిజం చేయటానికి, శరణన్న వారిని కాపాడటం కోసం కృపామృత సాగరులు, దయామయులైన సాయి భక్తులచే ఇవ్వబడిన మాటను ముద్దుగా తీరుస్తుంటారు. శ్యామ తన గారాబు భక్తుడు. అతను చూపే ప్రేమలో ఆయన యోగ్యాయోగ్యాలను పట్టించుకోరు. భక్తుల సంకల్పాలను నెరవేర్చటమే మహాత్ముల నియమం. సరే, 12 నెలలు గడిచాక బాబా తమ నిశ్చయాన్ని నెరవేర్చారు. 3 నెలలు గడిచాక ఆ స్త్రీ గర్భం ధరించింది. అదృష్టవశాత్తు ఆమెకి కొడుకు పుట్టాడు. 5 నెలల బిడ్డను తీసుకుని ఆమె షిరిడీకి బాబా దర్శనానికి వచ్చింది. ఆమె భర్త కూడా ఆనందంతో సాయి చరణాలకి నమస్కరించి పాదాలకి 5 రూపాయలు అర్పించాడు. మనసారా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ డబ్బుతో బాబా శ్యామకర్ణ గుర్రానికి శాశ్వతంగా ఉండేందుకు గోడలు కట్టి నివాస స్థానం నిర్మింపజేశారు. అందుకే అలా సాయిని నిరంతర ధ్యానం చేయటంలో, ఆయన్ని గుర్తు తెచ్చుకొనటంలో, ఆయన చింతన చేయటంలో హేమాడు పంతికి శాంతి లభిస్తుంది. తన నాభిలోనే జవ్వాది జాతికి చెందిన పిల్లి అండంలోని కస్తూరి అంటే ఒక సుగంధ ద్రవ్యం ఉన్నప్పుడు దానికోసం అన్ని వైపులా ఎందుకు తిరగాలి? హేమాడ్ పంత్ సతతము సాయి చరణాల్లో లీనమై ఉండి అపరిమిత సుఖ లాభాన్ని పొందుతుంటాడు. రాబోయే అధ్యాయం దీనికన్నా మనోరంజకమైనది. అందులో బాబాని, ఆయన ప్రేమిక భక్తులందరూ మసీదు నుంచి చావడిలోకి ఆనందంతో ఊరేగిస్తూ తీసుకువెళ్లటాన్ని వర్ణించాను. అలాగే బాబా హండ అన్నం వండే పెద్ద మూతిగల గిన్నెల గురించిన కథ, ప్రసాద వితరణ, వినోద గోష్ఠి మొదలైన వాటిని రాబోయే అధ్యాయంలో శ్రోతలు వినాలి. అప్పుడు శ్రోతలకు ఉత్సాహం కలుగుతుంది. సర్వులకీ శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని సాయి సర్వవ్యాపకత, ఆశీస్సుల సాఫల్యత అనే పేరుగల 36వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.